ಸಮರ್ಥ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಗುರುದೇವ ದತ್ತಾತ್ರೇಯಾಯ ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಓಂ ವಿಶ್ವಪ್ರಾಣಾಯ ಸಾಯಿನಾಥಾಯ ನಮಃ. ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಾಲಕು, ಪುಣ್ಯ ನದುಲಕು, ಪುಣ್ಯ ಪುರುಷುಲಕು ಪುಟ್ಟಿನಿಲ್ಲು మన భారతదేశం. ಪವಿತ್ರವೇನ ದೇವಾಲಯಾಲು, ಮಸೀದುಲು, ಕ್ರೈಸ್ತವ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರಾಲು, ಗುರುದ್ವಾರಾಲ ವಂತೆ ವೈಭವೋಪೇತವೇನ ಕಟ್ಟಡಾಲತೋ ಕಳಕಳಲಾಡುತು ಏ ದಿಶಲೋ ಚೂಸಿನ ಶೋಭಾಯಮಾನಂಗಾ ವೆಲಿಗಿಪೋತೂ ಉಂಟುಂದಿ ಭಾರತ. ಪವಿತ್ರ ಗೋದಾವರಿ. ಮಹಾರಾಷ್ಟ್ರ ದೇಶంలో ಅಹಮದ್ ನಗರ್ ಜಿಲ್ಲಾಲೋನಿ ಗೋದಾವರಿ ನದಿ ತೀರ ಪ್ರಾಂತಾಲು ಚಾಲಾ ಪುಣ್ಯಪ್ರದಮೈನ. ಅನೇಕ ಮಂದಿ ಸಿದ್ಧಪುರುಷರು, ಯೋಗಿ ಪುಂಗವರು ಇಕ್ಕಡೇ ಉದ್ಭವಿಸಾರು, ನಿವಸಿಸಾರು. ಅಟುವಂತಿ ಪವಿತ್ರ ಗೋದಾವರಿ ನದಿಯಮ ತಲ್ಲಿ ಪ್ರವಹಿಸ್ತುನ್ನ ಕೋಪರಗಾಂ ತಾಲೂಕಾಲೋನಿ ಶಿರಡಿ ಗ್ರಾಮಂ. ಪೂರ್ವಂಲೋ ದೀನಿ ಪೇರು ಶೀಲಧಿ. ಅಕ್ಕಡಿ ಪ್ರಾಂತೀಯ ಭಾಷಾ ಪ್ರಭಾವಂತೋ ಶಿರಡಿಗಾ ಮಾರಿಪೋಯಿಂದಿ. ಒಕಾನೊಕಪ್ಪುಡು ಕುಗ್ರಾಮಂಗಾ ಉನ್ನ ಶಿರಡಿ ನೇಡು ದೇಶంలో ಪೇರುಗಾಂಚಿನ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಾಲಲೋ ಒಕಟಿ. ಅನೇಕ ರೂಪಾಂತರಾಲಲೋ ಪ್ರತಿಬಿಂಬಿಂಚಿ ಅನೇಕ ಮಂದಿ ಭಕ್ತರನ್ನು ಆಶೀರ್ವದಿಂಚಿನ ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್ ಮಹಾಸಮಾಧಿ ಮಂದಿರಂ ನೇಡು ಶಿರಡಿ ಕ್ಷೇತ್ರంలో ಒಕ ಪವಿತ್ರ ದೇವಾಲಯ. ದೇಶంలోని ಅನ್ನಿ ಕ್ಷೇತ್ರಾಲತೋ ಸಮಾನಂಗಾ ಅಗ್ರಸ್ಥಾನಂ ಅಲಂಕರಿಂಚುಕುನ್ನ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಂ ಶಿರಡಿ. ಅನ್ನಿ ದಿಶಲ ನುಂಡಿ ಭಕ್ತರನ್ನು ಆಕರ್ಷಿಸುತ್ತಿರುವ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರವು ಶಿರಡಿ. ಸಿದ್ಧಪುರುಷುಡು, ಸಮರ್ಥುಡು, ಸರ್ವಾಂತರ್ಯಾಮಿ ಅಯಿನ ಸದ್ಗುರು ಸಾಯಿಬಾಬಾ ಪಾದಧೂಳಿಚೇ ಪವಿತ್ರವೇನ ಯಾತ್ರಾ ಸ್ಥಳವು ಶಿರಡಿ. ಆರು ದಶಾಬ್ದಾಲ ಪೈಚಲಕು ಶಿರಡಿ ಕ್ಷೇತ್ರಾನ್ನಿ ರಾಜಧಾನಿಗಾ ಚೇಸುಕೊನಿ ಎದುರು ಲೇಕುಂಡಾ ಏರಿನ ರಾಜಾಧಿರಾಜು, ಯೋಗಿರಾಜು, ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪುರು ಶ್ರೀ ಸಾಯಿಬಾಬಾ. ವೀರಿ ಕೀರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಲು, ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯಾಲು, ಭಕ್ತುಲಪೈ ವೀರಿಕುನ್ನ ಪ್ರೇಮ ವಾತ್ಸಲ್ಯಾಲು ದಶ ದಿಶಲ ವ್ಯಾಪಿಸಿಪೋಯಿ. ಸಾಯಿರಾಮ್. ಸಾಯಿ ಭಕ್ತులకు స్వాగతం. ಸಾಯಿ ಸಚ್ಚರಿತ್ರ ಸಪ್ತಾಹంలోని తొలి రోజు గురువారం పారాయణ ప్రారంభం. అది క్రీస్తు శకం 1910వ సంవత్సరం. శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాభోల్కర్ బాంద్రాలో రెసిడెంట్ మ్యాజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చాందోర్కర్ వీరిద్దరూ దాభోల్కర్ కి ప్రాణ స్నేహితులు, శిరిడి సాయిబాబా భక్తులు కూడా. శిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకురమ్మని అన్నాసాహెబ్ దాభోల్కర్ని అనేక సార్లు బలవంతం చేశారు స్నేహితులిద్దరు. అలాగేనని వాగ్దానం కూడా చేశాడు దాభోల్కర్. ఆ రోజు రాత్రే బాంద్రా నుండి శిరిడికి ప్రయాణం అయ్యాడు. మరుసటి రోజు ఉదయం 9:10 శిరిడి గ్రామం చేరుకున్నాడు.
టాంగావాలా బాబు, శిరిడి వచ్చేసినట్టున్నాం, ఓ పక్కగా ఆపు, ఇవిగో డబ్బులు.
దాభోల్కర్!
అరే దీక్షిత్, నువ్వు ఇక్కడున్నావేంటి?
నీకోసమే ఎదురు చూస్తున్నాను.
నా కోసమా?
ఏమిటి ఇంత ఆలస్యం చేశావు?
అబ్బో, అదంతా ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను. గాని దీక్షిత్, ముందు వాడాకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం వగైరా చేసి ముందుగా బాబా దర్శనం చేసుకోవాలి.
భలే వాడివే, దానికేగా మనం వచ్చింది. అదిగో తాత్యా సాహెబ్ నూల్కర్ గారు వస్తున్నారు. నమస్కారం నూల్కర్ గారు.
ఓహో, దీక్షిత్ గారా? నమస్కారం, నమస్కారం.
ఎక్కడి నుంచి వస్తున్నారు?
సిది నిండే దీక్షిత్ గారు. వీరు ఎవరో ఏమిటో పరిచయం చేయలేదు.
మర్చిపోయాను, క్షమించాలి. వీరు నా ప్రాణ స్నేహితులు. పేరు అన్నా సాహెబ్ దాభోల్కర్. బాబా దర్శనం చేసుకోవాలని వచ్చారు. ఇప్పుడే టాంగా దిగారు.
చాలా సంతోషం. అన్నట్టు బాబా గారు వాడా చివరనే ఉన్నారయ్యా, వెంటనే వెళ్ళారంటే తప్పకుండా దర్శనం అవుతుంది, త్వరగా వెళ్ళండి.
కానీ నూల్కర్ గారు, నేనింకా స్నానం గీనం ఏమీ చేయలేదు.
అయ్యా, అటువంటి పట్టింపులు ఏమీ అవసరం లేదు, మొదట ధూళి దర్శనం చేసుకోండి.
బాబా దర్శనం చేసుకుని తృప్తి చెంది వాడాకు వచ్చిన దభోల్కర్ కు అప్పుడు అర్థమైంది. శిరిడీకని బయలుదేరిన తను మన్మాడు వెళ్లే బండి కోసం దాదర్ స్టేషన్లో నిరీక్షిస్తూ ఉండగా ఒక మహమ్మదీయ ప్రయాణికుడు తన తప్పు తెలియజేసి ఆ బండి దాదర్లో ఆగదు గనక వెంటనే బోరీబందరు వెళ్ళి బండి ఎక్కమని సలహా ఇవ్వకపోతే ఈనాడు అసలు సిరిడి రాగలిగి ఉండేవాణి కాను అని ఈ విషయమే దీక్షితికి చెప్పాడు.
మరదే బాబా లీల. అది సరే, బాబాను మొట్టమొదటిసారిగా దర్శించుకున్నావు కదా, ఎట్లా ఉంది?
దీక్షిత్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నా మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. బాబా పాదధూళి సోకగానే నా శరీరం తేలిక పడిపోయింది. ఆకలి తప్పులు అసలే లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయాను. ఎటు చూసినా ఎక్కడ చూసినా శ్రీ సాయి రూపమే నిండిపోయింది.
సిరిడీ చేరిన మొదటి రోజునే సాఠేవాడాలో అన్నాసాహెబ్ దాభోల్కర్ బాలాసాహెబ్ భాటేల మధ్య గురువు యొక్క ఆవశ్యకత గురించి తీవ్రమైన వాదన జరిగింది.
నేను ఒప్పుకోను. అది
అసలు అది కాదు దాభోల్కర్ గారు, ముందు నా వాదన వినిపించుకోండి.
అసలు మీ వాదనే తప్పండి.
సరే,
మీరెన్న చెప్పండి భాటే గారు, నా వాదన మాత్రం ఒక్కటే. మనం మన స్వేచ్ఛను విడిచిపెట్టి మరొకరికి లొంగి ఉండడం దేనికి చెప్పండి? మన కర్మలను మనమే చేసుకుంటున్నప్పుడు గురువు యొక్క ఆవశ్యకత ఏముంది? అనవసరం, అసలు అక్కర్లేదంటాను నేను. సోమరిగా బద్దకించి ఇంట్లో కూర్చునేవాడికి గురువేం చేయగలడు? అటువంటప్పుడు గురువు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. భాటే గారు, మనిషికి శరీర స్పృహ, ఈ అహంకారమే లేకపోతే అసలు వివాదానికి తావే లేదంటాను. ఏమంటారు?
సరేలేండి, ఎవరి అభిప్రాయం వారిది. ఈ వాదన తెమిలేది కాదు. అబ్బో, గంట దాటిపోయింది, మసీదుకి వెళ్ళాలిగా.
అబ్బా, నేను గమనించలేదు, పదండి వెళదాం.
పదండి.
దాభోల్కర్ భాటే ఇద్దరూ వాదన తర్వాత మసీదు చేరుకున్నారు. అప్పటికే కాకాసాహెబ్ దీక్షిత్ గారు మరికొందరు భక్తులు కూడా కూర్చొని ఉన్నారు. బాబా కాకాసాహెబ్ దీక్షిత్ గారితో,
సాటేవాడలో ఏం జరిగింది? ఏమిటి వివాదం దీని గురించి? ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు?
ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడి సాటేవాడ, ఎక్కడి మసీదు, ఈ రెండింటికి మధ్య దూరం చాలా ఉంది. మా ఈ వాదన బాబాకెట్టా తెలిసింది? అదీగాక ఈ హేమాడు పంతన్న బిరుదేంటి? నా అహంకారాన్ని పూర్తిగా చంపుకొని అనకువ నమ్రతలు కలిగి ఉండమని నన్ను మందలించావు. బాబా, నీవు సామాన్యుడవు కావు, సర్వజ్ఞుడవు బాబా, సర్వజ్ఞుడవు.
అన్నాసాహెబ్ దాభోల్కర్ రెండవ రోజు కూడా మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. అదే సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి,
బాబా నేను షిరిడీ నుండి వెళ్ళవచ్చునా బాబా?
అట్లాగే.
అయ్యా కాకాసాహెబ్ దీక్షిత్ గారు, ఎక్కడికండో ప్రయాణం?
చాలా పైకి.
బాబా నేను వెళ్ళాలనుకున్నా దానికి మార్గం ఉండాలి కదా.
అక్కడికి పోవడానికి అనేక మార్గాలున్నాయి. షిరిడీ నుండి కూడా ఒక మార్గం ఉంది, కానీ అది చాలా ప్రయాసతో కూడుకున్న అడవి మార్గం. ఆ అడవిలో పులులు, తోడేళ్ళు ఉంటాయి.
అటువంటప్పుడు మార్గదర్శకుని వెంట పెట్టుకుని వెళ్ళాను అనుకోండి, అప్పుడు
ఏ కష్టమూ ఉండదు. మార్గదర్శకుడే నిన్ను తిన్నగా గమ్యస్థానం చేరుస్తాడు. అడవి మార్గంలో నీకు ఏ ప్రమాదం జరగకుండా కాపాడతాడు. మార్గదర్శకుడే లేకపోతే అడవి మృగాల చేత నువ్వు చంపబడవచ్చు, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చు.
ఈ దాభోల్కర్కు సరి అయిన సమాధానం. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడు అను నా వాదన నిష్ప్రయోజనం అని తెలుసుకున్నాను బాబా. పరమార్థం ఏదైనా అది గురుబోధన వల్లనే సాధ్యమని ఈ దాభోల్కర్ అర్థం చేసుకున్నాడు బాబా. నా అజ్ఞానానికి నేను సిగ్గుపడుతున్నాను బాబా, సిగ్గుపడుతున్నాను.
మరో రోజు ఉదయాన్నే బాబా ముఖప్రక్షాళన చేసుకుని వచ్చి ఒక గోనెగుడ్డను నేల మీద పరిచి దానిపై తిరగలి పెట్టి కపిని చేతులు కొంచెం పైకెత్తి గుప్పెడు గుప్పెడుగా గోధుమలు పోస్తూ విసరడం మొదలుపెట్టాడు. ఇది చూసి దాభోల్కర్,
అరే బాబా గోధుమలు విసురుతున్నారేమిటి? భిక్షాటనతో జీవించేవారికి గోధుమ పిండితో ఏం పని? వింతగా ఉందే.
ఒక్క దాభోల్కర్కే కాదు, ఈ వింత చర్య ఆనోటా ఆనోటా పడి ఊళ్ళో చాలా వరకు పాకిపోయింది. ఇదేమిటో చూడాలని మసీదు ముందు గుమిగూడారు జనం. ఆ జనంలోంచి నలుగురు ఆడవాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి బాబాను చూసి,
బాబా మీకెందుకు ఈ శ్రమ? మాకు చెప్తే మేం చెయ్యమా? అయినా ఆడవాళ్ళం మేము ఉన్నాం కదా బాబా. బాబా ఏమిటా మొండితనం? విసిన్నంత వరకు చాలు. ఏది పక్కకు తప్పుకోండి. లే బాబా, మీరు లేచి గద్దె మీద కూర్చొని హాయిగా చూస్తూ ఉండండి. ఏమిటారా ఇంకా చూస్తారు, రండి. అది కాదు, బాబాకు ఇల్లు లేదు, పిల్లలు లేరు, ఆస్తిపాస్తులా అంతకన్నా లేవు. ఆయనకి ఎందుకు ఈ తాపత్రయం?
నాకు అదే అర్థం కాకుండా ఉందక్క. పోనీ బాబా మీద ఆధారపడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అదీ లేదు. ఒకరిని పోషించాల్సిన అవసరమూ లేదు,
కనీసం రొట్టి చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
మరి గోధుమ పిండంతా ఎందుకు?
ఆగండి ఆగండి, ఈ పిండంతా మనకే పంచిపెడతారేమో.
అటువంటప్పుడు ఆ శ్రమ మాత్రం బాబాకెందుకు? మనమే పనిచేస్తున్నాం.
ఆ ఆడవాళ్ళు అన్నంత పని చేస్తున్నారు. పిండిని నాలుగు భాగాలు చేసి వారి వారి కొంగును కట్టేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అది చూసి బాబా,
ఏయ్ మాయి, ఏమిటా పని? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరబ్బా సొమ్మనుకొని లూటీ చేస్తున్నారు? మీ వద్ద నుండి నేనేమైనా గోధుమలు వాడుకున్నానా?
బాబా,
ఏ కారణం చేత పిండిని తీసుకెళ్తున్నారో చెప్పండి, చెప్పండి.
క్షమించండి బాబా, పిండిని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం బాబా.
ఆగండి, ఏ మాయి, ఆ పిండిని మీరే తీసుకెళ్ళి గ్రామ సరిహద్దుల పొడుగునా చల్లండి. అల్లా మాలిక్, అల్లా మాలిక్.
ఈ వింత చర్యలోని విషయం అర్థం కాక ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషిని ప్రశ్నించాడు దాభోల్కర్.
బాబు, గ్రామ సరిహద్దుల పొడుగునా ఈ పిండి చల్లడం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది.
అక్కడే పొరపడుతున్నావు, బాబా విసిరినది గోధుమలు కావు, కలరాజాన్ని. అంతేకాదు, దీనికి వేదాంతపరమైన భావం ఏమిటంటే తిరుగలి రాళ్ల మధ్య నలుగుతున్నవి గోధుమలు కావని, అవి భక్తుల యొక్క పాపములు మనోవిచారములు అని, తిరుగలి కింది రాయి కర్మకు ప్రతీక అని, మీది రాయి భక్తికి ప్రతీక అని, ఇక చేత్తో పట్టుకోబడిన పిడి జ్ఞానమునకు ప్రతీక అని చెప్పబడింది. అంటే ఈ పిడిని మాత్రం జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకో అని దీని అసలైన భావం.
అర్థమైంది బాబు.
బాబా లీలలు మహిమలు దాభోల్కర్ మనస్సును చుట్టుముట్టి అతన్ని కలవర పెడుతున్నాయి. బాబా జీవిత చరిత్ర రాయాలన్న దృఢ సంకల్పం కలిగింది అతనికి. దీనికి బాబా అనుమతి పొందగలమా లేదా అనే సందేహంతో అతని మస్తిష్కం నిండిపోయింది. బాబాకు ప్రియమైన భక్తుడు, అతి సన్నిహితుడు అయిన శ్యామా దగ్గరకు వెళ్ళి తన సంకల్పాన్ని చెప్పి తన తరఫున బాబాతో మాట్లాడవలసిందిగా వేడుకున్నాడు. మనసులోని సంకల్పం మంచిదైనప్పుడు వెనుకాడవలసిన పని లేదని దాభోల్కర్ తరఫున బాబాతో సంప్రదించాలని వెళ్ళాడు శ్యామా.
దేవా, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను రాయాలని సంకల్పించుకున్నాడు. ఆ నేను భిక్షాటం చేస్తూ జీవించే ఫకీరుని నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదు అని మాత్రం అనవద్దు. మీరు సమ్మతించి సాయపడ్డారంటే వారు తప్పకుండా వ్రాస్తారు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేస్తుంది. కానీ దేవా, మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదీ జయప్రదం కాదు.
శ్యామా, సచ్చరిత్రను వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతిని తెలియజేస్తున్నా.
దేవా
బాబా,
ముందు కథలను అనుభవాలను ప్రోగు చేయగలను, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టోకీగా వ్రాయమను, నేను సహాయం చేస్తాను. వాని అహంకారం పూర్తిగా నశించిన పిమ్మట నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను. ఈ దాభోల్కర్ కేవలం కారణజన్ముడు మాత్రమే. ఏమాడపాలి
బాబా?
ఉదయ ప్రసాదం తీసుకో,
మహాప్రసాదం బాబా.
చూడు, నీకు తోచిన దానిని నిర్ధారణ చేయడానికి ప్రయత్నించవద్దు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకు. ఏ విషయంలోనైనా ఇది కీడు, ఇది మేలు అని వాదన కూడదు
బాబా.
భక్తి శ్రద్ధలతో నా కథలను విని వాటిని మనసు ఎందు నిలుపుకో. ఆనందానికి, తృప్తికి ఇదొక్కటే మార్గం. అల్లా మాలిక్.
హే మాడ్పంత్, చాలా బాగుంది. మీకు సరైన బిరుదునిచ్చారు బాబా. బాబాగారు అనుమతించటం చాలా గొప్ప విషయం. సంతోషమేగా.
ఇదంతా మీ పుణ్యమే శ్యామగారు.
మనం కూడా ఇది బాబా ఆజ్ఞగా భావించి ఇక ముందు అన్నాసాహెబ్ దాబోల్కర్ని హేమాడ్ పంత్ అనే పేరుతోనే పిలుద్దాం. సిరిడీ గ్రామంలో బాబా కీర్తి విని ఒక రోహిలావాడు సిరిడీలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఒక పొడవాటి చొక్కా వేసుకొని చాలా బలంగా పొడుగ్గా ఉంటాడు. కంఠస్వరం కర్ణ కఠోరంగా ఉంటుంది. ఆకారం చూస్తే దగ్గరకు వెళ్ళడానికి భయం వేస్తుంది. ఖురాన్లోని కల్మాన్ చదువుతూ ఇతను చేసే ప్రార్థనలకు ఒక సమయం అంటూ ఉండదు.
అల్లా మాలిక్. ఏమిటి
బాబా, మా ఇళ్ళ దగ్గర ఒక రోహిలవాడు పెద్దగా గోల చేస్తూ రాత్రి పగలు ఒకటే అరుపులు కేకలు. మాకు అసలు నిద్రే ఉండట్లేదు బాబా.
వాడికి మీరే బుద్ధి చెప్పాలి బాబా.
ఆ రోహిల ఊరి నుండి వెళ్ళిపోయేలా చూడండి, అప్పుడు గాని మా కంటికి నిద్ర ఉండదు.
అవును బాబా, అతన్ని ఎల్లగొట్టండి బాబా.
రోహిల జోలికి పోకండి. అతను చేసేది దైవ ప్రార్థన. అవి అరుపులు కేకలుగా ఉండి మీకు బాధ కలిగించవచ్చు. ఆ బాధ మీరు భరించక తప్పదు. రోహిల్లాకు భార్య ఉంది. ఆమె పరమ గయ్యాళి. రోహిల్లాను బాధ పెట్టాలని వచ్చేది. రోహిలా ప్రార్థనలు విని ఏమీ చెయ్యలేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు సర్దుకుని పోవడమే ఉచితంగా ఉంటుంది. క్రమంగా అదే తగ్గిపోతుంది. వెళ్ళండి.
ఇంకా ఎందుకురా నిలబడ్డావు
బాబా? సమాధానం చెప్పారు కదరా.
సాలే ఊరుకోండే, రోహిల్లాకు పెళ్ళే కాంతే భార్య ఆడి నుంచి వస్తుందండి. పైగా గయ్యాలిట.
బాబాగారు ఎప్పుడూ అసత్యం ఆడరు. బాబాగారిని అర్థం చేసుకున్నది అంతేనన్నమాట. ఇక్కడ భార్య అంటే పెళ్ళాం అని కాదురా అర్థం. భార్య అంటే దుర్బుద్ధి, మాయా అని అర్థం.
ఏటేటి?
అవి రోహిల్లా ప్రార్థనలకు బలహీనపడిపోయి రోహిల్లాను బాధ పెట్టలేక వెనక్కు వెళ్ళిపోతున్నాయి అని అర్థం. తెలిసిందా? ఈ సంసారం అనే మాయ నుండి తప్పించుకోవాలి అంటే భగవన్నామస్మరణ, శ్రవణం ఈ రెండూ ముఖ్యమైన సాధకాలని బాబాగారి భావన. తెలిసిందా?
ఎంతటి యథాంతం ఉందండి. బాబాగారి మాటలను అర్థం చేసుకోవాలంటే నాకు ఈ జన్మ సాలదండి.
మసీదులో మధ్యాహ్న హారతి మొదలైంది. ఆ భక్త సమూహంలోనే హేమాద్ పంత్ కూడా ఉన్నాడు. సాంబ్రాణి ధూపంలో హారతి వెలుగులో బాబాను చూస్తూ తనను తానే మర్చిపోయాడు.
ఆ ధూపంలో, ఆ హారతి వెలుగులో నీ రూపం తేదీప్యమానంగా వెలిగిపోతోంది బాబా. నాకు ఇంకా ఏ ఉద్యోగమూ వద్దు. నా శేష జీవితాన్ని నీ పాదసేవకి అంకితం చేస్తాను.
హారతి ముగిసిన అనంతరం వచ్చిన భక్తులకు చక్కని ఉపదేశాన్ని అందించారు బాబా.
మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏం చేసినప్పటికీ నాకు తెలియనని బాగా జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీ అందరి హృదయాలను పాలించువాడు, అందరి హృదయాలను నివసించువాడు, ఈ జగత్తును నడిపించువాడు, సూత్రధారి గారి నేనే జగన్మాత. త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే, సకల చరాచర జీవకోటి అంతయూ నా శరీరమే, నా నామే. ఎవరు తమ దృష్టి నా వైపు తృప్తి తిరుగుదరు,
వారికి ఏ హాని కాక బాధ కానీ కొనుగోడు. అల్లా మాలిక్.
పండరీపుర యాత్రికులకు పండరీపురంలోని విఠోబా శిరిడీలో దర్శనం ఇవ్వడం ఆశ్చర్యంగా లేదు. 95 సంవత్సరాల వయసు గల గౌలీబువ విఠోబాదేవుని వృద్ధ భక్తుడు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పండరీపుర యాత్ర ముగించుకొని అతనికున్న కొద్దిబాటి బరువును గాడిద మీద వేసుకొని శిష్యుని వెంటబెట్టుకుని శిరిడీ సందర్శనానికి వచ్చాడు. బాబాను దర్శించాలని మసీదుకు వెళ్ళాడు.
అదిగో బాబాగారు వచ్చేశారు చూడు.
గౌలీబువ భక్తి పారవశ్యాన్ని చూసి అక్కడి భక్తులందరూ ఆశ్చర్యపోయారు. విఠలేశ్వరుడి పూజంటే బాబాకెంతో ప్రీతి. బాబా తనకు విఠోబాకు తేడా లేదని భగవంతరావు క్షీరసాగర్ విషయంలో కూడా నిరూపించారు. భగవంతరావు క్షీరసాగర్ తండ్రి విఠోబా భక్తుడు. కానీ తండ్రి మరణానంతరం భగవంతరావు విఠోబా పూజ పునస్కారాలు మానేశాడు. అందుకని బాబా అతన్ని శిరిడీకి పిలిపించుకొని తానే విఠోబాగా దర్శనమిచ్చి మళ్ళీ భగవంతరావులో విఠోబాయందు భక్తి శ్రద్ధలు కలిగించాడు. మన దేశంలో పవిత్రమైన గంగా యమునలు కలిసే చోటును ప్రయాగ అంటారు. ఈ సంగమంలో స్నానం చేసిన వారికి పుణ్యప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం. అందుకని దాసగణ ప్రయాగ క్షేత్రం వెళ్ళడానికి నిశ్చయించుకుని బాబా అనుమతి కోసం వెళ్ళి బాబా కాళ్ళు ఒత్తుతూ,
బాబా ప్రయాగ వెళ్ళి అక్కడ సంగమంలో స్నానం చేసి రావాలని కోరికగా ఉంది, మీ అనుమతి తీసుకుందామని వచ్చాను.
దానికి అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, మన ప్రయాగ ఇక్కడే ఉంది.
బాబా ఇక్కడ?
ఏ, నా మాటలపై విశ్వాసం లేదా?
ఎంత మాట బాబా, మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను.
బాబా రెండు పాదాల బొటన వేళ్ల నుండి గంగా యమునలు కాలువలుగా పారాయి. ఆ పవిత్రమైన జలాలలో ప్రయాగ స్నానాన్ని అనుభవించాడు దాసుగణం. శ్రీ సాయిబాబాకు శిరిడీ గ్రామంతో గల తొలి బాంధవ్యం ఏమిటో తెలుసుకుందాం. 1854 సంవత్సరంలో 16 ఏళ్ల బాలుడిగా శిరిడీలో ఒక వేప చెట్టు కింద అకస్మాత్తుగా దర్శనమిచ్చాడు. జనం ఆశ్చర్యపోతూ ఆ బాలుడు చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సమాధానం మౌనం. ఆ సమయంలో ఒక ముసలావిడ నానా చౌక్దార్ తల్లి ముందుకొచ్చి అక్కడున్నవారితో ఆ పిల్లవాడి గురించి చెప్పడం మొదలుపెట్టింది.
పిల్లవాడిని చూస్తే చాలా చురుకైన వాడిలా ఉన్నాడు, అందంగా చూడముచ్చటగా ఉన్నాడు. కుర్రాడు ఎప్పుడు చూసినా ఆ వేప చెట్టు కింద ఆసనం వేసుకొని సమాధిలో మునిగిపోయి కూర్చుంటాడు. ఇక్కడెందుకు తండ్రి, ఇంటికి పోదాన్రా నాయనా అంటే ససేమిరా ఉలకడు పలకడు.
అప్పటికే అడిగి చూశాను బామ్మగారు, బాబు నీదే ఊరు, ఎక్కడి నుండి వచ్చావు అని. ఏది సమాధానం చెప్పందే?
ఒక బ్రహ్మజ్ఞానిలా కనిపిస్తున్నాడు, సామాన్యుడు మాత్రం కాదు, తప్పకుండా మహానుభావుడే.
ఇది ఇలా ఉండగా ఖండోబా ఆలయం వద్ద కొంతమంది జనం మూగారు. తీరా దగ్గరగా వెళ్ళి చూస్తే ఒక గణాచారి మీద ఖండోబా దేవుడు ఆవేశించాడు. పూనకంతో ఊగిపోతున్న గణాచారిని వేప చెట్టు కింద బాలుడి గురించి అచ్చ ప్రశ్నలు వేశారు అక్కడ మూగిన జనం. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూపి ఆ బాలుడు అక్కడే 12 సంవత్సరాలు తపస్సు అభ్యసించాడని చెప్పి అక్కడే తవ్వమని ఆదేశించాడు గణాచారి. ఆ ప్రకారమే ఆ స్థలంలో తవ్వడం ప్రారంభించారు.
అయ్యారు అయ్యారు, ఇదేదో పెద్ద సొరంగంలా ఉందండి.
సొరంగమా? ఆ వెలుగేమిటి అక్కడ? కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం పదండి.
అయ్యగారు, ఇక్కడ 4 దీపాలు వెలుగుతున్నాయండి.
దీపాలా? ఆశ్చర్యంగా ఉంది. ఉండండి, నేను వస్తున్నాను. అరే, ఈ భూగృహంలో దీపాలేమిటి? పైగా గోముఖ నిర్మాణాలు, అదిగో కర్రబల్లలు, ఆ మూల జపమాలలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆ గణాచారి చెప్పింది నిజమేననిపిస్తోంది.
అయ్యగారు, ఈ సందేహాలన్నీ ఆ కుర్రాడిని అడిగితే బాగుంటుందేమోనండి.
నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళి అన్ని విషయాలు ఆ కుర్రాన్ని అడుగుదాం. పదండి పదండి
పదండి పదండి పదండి.
ఆ విధంగా ఆలోచించుకొని ఎట్లాగైనా వివరాలు పూర్తిగా రాబట్టాలనే దీక్షతో ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళారు.
బాబు, అసలు ఆ భూగృహం
అది నా గురుస్థానం. మా గురువుగారి సమాధి అందులోనే ఉంది.
ఏమిటి, నీ గురువుగారి సమాధి? అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది.
ఈ వేప చెట్టు నాకు చాలా ప్రీతికరమైనది. అశ్వద్ధ ఔదుంబర వృక్షములతో సమానమైనది, పవిత్రమైనది. వీటిని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది.
అయ్యో, తప్పకుండా తప్పకుండా బాబు. ఇదిగో చూడండి అయ్యా, మీరంతా కలిసి యథాతథంగా ఆ బండరాయిని జరిపి భూగృహాన్ని జాగ్రత్తగా పూర్తి చేసి శుభ్రం చేయండి.
ఆ ప్రదేశం గురుస్థానం అని తెలియగానే ఖండోబా దేవాలయం పూజారి మహల్సాపతి గారు సిరిడి ప్రజలు భక్తి శ్రద్ధలతో నమస్కరించడం మొదలుపెట్టారు. కొద్ది రోజులు గడిచిపోయాయి. రోజూ వేప చెట్టు కింద దర్శనమిచ్చే ఆ బాలబాబా, ఆ అయోని సంభవుడు ఆ చోటు నుండి అదృశ్యమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఆచూకీ ఎవ్వరికీ తెలియదు. మీరు మూడు బసల కథ విన్నారా? ఆనాటి సిరిడీ వైభవానికి గట్టి పునాదులు ఈ మూడు బసలే. బాబా పవిత్రంగా చూసుకుంటున్న ఆ వేప చెట్టును, ఆ చుట్టూ ఉన్న స్థలాన్ని కొనేశాడు హరివినాయక్ సాఠే. తనకు బాబా మీద ఉన్న భక్తికి తార్కాణంగా భక్తులకు వసతి కల్పించడం కోసం ఒక వాడాను కట్టించాడు. ఈ వసతి గృహానికి సాఠేవాడ అని పేరు పెట్టారు. సిరిడీలో మొట్టమొదటిగా వెలిసిన వసతి గృహం సాఠేవాడ. బాబా దర్శనంతో సంతృప్తిని పొందిన కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన స్థిర నివాసాన్ని సిరిడీలో ఏర్పరచుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. 1910 డిసెంబర్ 10వ తేదీన వసతి గృహ నిర్మాణానికి పునాది వేశారు. ఈ శుభప్రదమైన రోజునే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి, దాదాసాహెబ్ ఖాపర్డే తను ఇంటికి వెళ్లడానికి బాబా అనుమతిని సంపాదించడం. రెండవది, చావడలో అంతవరకు ఆరంభం కాని రాత్రి హారతి ప్రారంభం కావడం. 1911లో నిర్మాణం పూర్తి చేసి శ్రీరామనవమి నాడు శాస్త్రరీత్యా గృహప్రవేశం చేశారు. దీని పేరే దీక్షిత్ వాడ. శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీ ఒక కోటీశ్వరుడు. ఇతను నాగపూర్ నివాసి. సిరిడీలో ఒక పెద్ద రాతిమేడ నిర్మాణానికి పూనుకున్నాడు శ్రీమాన్ బూటీ. డబ్బు మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెట్టాడు. రాతిమేడ కట్టడానికి ముందు ఈ స్థలంలో ఒక చక్కని పూలతోట ఉండేది. అక్కడ పెరిగే పూల మొక్కలకు బాబాయే స్వయంగా నీళ్లు తోడి కుండలతో నీళ్లు పోసేవాడు. ఇది ఒకనాటి వైభవం. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామానికి మునసబు చాంద్ పాటిల్. ఇతను మహమ్మదీయుడు, బాగా డబ్బున్నవాడు. ఒకనాడు ఔరంగాబాద్ వెళుతూ ఉండగా ఇతను గుర్రం తప్పిపోయింది. గుర్రం కోసం 2 మాసాలు వెతికి వేసారిపోయి గుర్రం తాలూకు జీను భుజాన వేసుకుని ధూప్ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. దాదాపు 9 మైళ్ళు నడిచి ఒక మామిడి చెట్టు దగ్గరికి చేరాడు. అప్పటికే ఆ మామిడి చెట్టు కింద ఒక వింత యువకుడు కూర్చుని ఉన్నాడు. తలపైన టోపీ, పొడవైన చొక్కా ధరించి చేతిలో చిలుము, చంకలో సటకా కూడా ఉండి చూడడానికి ఒక ఫకీర్ మాదిరిగా ఉన్నాడు. ఆ యువ ఫకీర్ దారిన పోతున్న చాంద్ పాటిల్ని పిలిచి,
నువ్వు నిన్నే?
హే ఫకీర్ బాబా, నా పేరు చాంద్ పాటిల్. మాది ధూప్ గ్రామం. ఆ గ్రామానికి నేను మనసబుని.
చాంద్ పాటిల్, వివరాలు తెలుసుకుందామని పిలవలేదు. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. కొంచెం చిలుము తాగి కొంత విశ్రాంతి తీసుకొని వెళ్ళు గాని. నీ భుజం మీద ఏమిటది?
ఏం చెప్పమంటావు ఫకీర్ బాబా? నా గుర్రం తప్పిపోయింది. నా భుజాన ఉన్నది దాని తాలూకు జీను.
ఈ చెరువులోనే కాలువ దగ్గర చూడు, నీ గుర్రం కనిపిస్తుంది.
ఈ పక్కన కాలువ దగ్గర అంతా వెతికానే. సరే, నీ మాట మాత్రం ఎందుకు కాగనాలి, వెళ్ళి వెతుకుతాను.
ఆ ఫకీర్ మాటలకు విలువనిచ్చి వెళ్ళి చూశాడు. అక్కడ నిజంగానే గుర్రం గడ్డి మేస్తూ కనిపించింది. ఆశ్చర్యంగా దగ్గరకు వెళ్ళి దాన్ని తడిమి చూశాడు.
యాల్లా, ఇది నా గుర్రమే. ఫకీర్ బాబా, ఫకీర్ బాబా, ఫకీర్ బాబా, నా గుర్రం దొరికింది బాబా. మీరు కళ్ళతో చూసినట్టుగా చెప్పారు. నిజంగా మీరు?
సరే, చాలా సంతోషం. నీ గుర్రం దొరికిందిగా. సావకాశంగా చిలుము తాగి వెళ్దువుగాని.
చిలుము తాగాల ఫకీర్ బాబా? చిలువ అంటించడానికి నిప్పు లేదుగా.
చిలుముకు నిప్పు కావాలి, ఈ చప్పిని తడపడానికి నీరు కావాలి.
అరే, సటకా నేల మీద కొట్టగానే నీరొచ్చిందే. బాప్రే బాప్,
ఇనుప చువ్వను భూమిలోకి గుచ్చగాని నిప్పు కూడా వచ్చింది. ఈ ఫకీర్ బాబా సామాన్యుడు కాడు, గొప్ప సిద్ధపురుషుడు.
చాంద్ పటేల్, నేను చిలుము పీల్చడం అయింది, ఇదిగో తృప్తిగా పీల్చు. పీల్చు.
అట్లాగే బాబా, పీలుస్తాను.
చాంద్ పటేల్ హృదయం ఆనందంతో నిండిపోయింది. తన ఇంటికి అతిథిగా రమ్మని సగౌరవంగా ఆహ్వానించాడు. ఆహ్వానాన్ని మన్నించి మరుసటి రోజే చాంద్ పటేల్ ఇంటికి వెళ్ళాడు ఫకీర్ బాబా. కొన్నాళ్ళకి చాంద్ పటేల్ గారింట్లో హడావుడి మొదలైంది. అతని భార్య తమ్ముని కొడుకు పెళ్ళి, పెళ్లి కూతురుది సిరిడీ గ్రామం అవడం వల్ల మగపెళ్లివారి బృందంతో పాటు ఫకీర్ బాబా కూడా సిరిడీకి బయలుదేరాడు. ఖండోబా దేవాలయం సమీపంలో మహల్సాపతి పొలం ఉంది. అక్కడ కావలసినంత ఖాళీ జాగా ఉంది. పెళ్లివారు సిరిడీ చేరగానే బండ్లన్నిటినీ అక్కడున్న మర్రి చెట్టు నీడలో ఆపారు.
ఒరే,
ఆ వస్తున్నారండయ్య గారు.
ఏటయ్య గారు?
మన పొలం దగ్గర ఆ మర్రి చెట్టు కింద బళ్ళాగే ఏమిటి? ఏమిటో హడావుడి.
అయ్యగారు, అది పెళ్ళారు పండండి.
పెళ్లివారి బళ్ళా?
అవునయ్య గారు, ఆ పెళ్ళి మన శిరిడీలోనే.
అలాగా? అయితే పెళ్లి కూతురుది మన శిరిడీ అన్నమాట. ఒరే, మన వాళ్ళందరినీ పిలవండి. పెళ్లివారికి ఏమైనా సాయం కావాల్సి వస్తుందేమో చూద్దాం. పదండి.
అట్టగండి.
పెళ్లివారు బండ్లలోంచి దిగడం మొదలుపెట్టారు. మహల్సాపతి గారు దూరం నుండే ఒక బండిలోంచి దిగుతున్న యువ ఫకీర్ని గుర్తించి,
ఒరే ఆగండి ఆగండి, ఆ బండిలోంచి దిగుతోంది, ఆ వేప చెట్టు కింద ఉన్నట్టుండి అదృశ్యమైపోయిన బాబా కదూ.
అవునయ్య గారు, సందేహం లేదండి.
అవునరా, ఆ బాబాయే, అనుమానం లేదు. త్వరగా పదండి, వెళ్ళి పలకరిద్దాం. బాబా, మీ దర్శన భాగ్యం మళ్ళీ ఎన్నాళ్ళకి లభించింది. నేను గుర్తున్నాను బాబా, నేను మహాసపతిని. మళ్ళీ ఎన్నాళ్ళకి మా శిరిడీ గ్రామాన్ని మీ పాదధూళితో పావనం చేశారు. దయచేయము సాయి. సాయి సాయి
సాయి అని ఆ మహల్సాపతి గారు పిలిచిన వేళా విశేషం ఎటువంటిదో గాని, ఆ క్షణం నుండి ఆ ఫకీర్ బాబా సాయిబాబా అను సార్థక నామధేయంతో సిరిడీలోనే 6 దశాబ్దాల పాటు స్థిరంగా ఉండిపోయాడు. బాబా సిరిడీకి రాకపూర్వం నుండే సిరిడీ మారుతి దేవాలయంలో దేవీదాస్ అని ఒక యోగి ఉండేవారు. వీరితో కొంతకాలం పాటు బాబా కూడా ఉన్నారు. ఒకరోజు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయడం చూసి గంగాఘీర్ అని ఒక వైశ్యయోగి ఈ విధంగా ప్రశంసించాడు.
ఈ మణి ఇచ్చట ఉండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కాని ఇతడు సామాన్యుడు కాదు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది. కనుకనే సాయిబాబా అను మణిని రాబట్టుకొనగలిగాను.
అక్కల్కోట్కర్ మహారాజు శిష్యుడు, ఏవలాగ్రామ నివాసి అయిన మరొక యోగి ఆనందనాథుడు ఈ విధంగా ప్రశంసించాడు.
ఈయన ఒక అమూల్యరత్నం. సామాన్య మానవుని వారి కల్పించినా ఈయన మామూలు రాయి వంటి వాడు కాడు. ఈయన ఒక అమూల్య వజ్రం. ముందు ముందు మీకే తెలియగలదు.
శ్రీ సాయిబాబా సిరిడీలో కాలు పెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వారి పాదుకల ప్రతిష్టాపన వేప చెట్టు కింద జరిగింది. డాక్టర్ రామారావు కొఠార అనే అతను 1912 బొంబాయి నుండి సిరిడీకి వచ్చారు. అతనితో పాటు అతని కాంపౌండర్, అతని స్నేహితుడు భాయి కృష్ణజీ ఆలీ బాగుకర్ కూడా వచ్చారు. బాబా ప్రప్రథమమున సిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన జ్ఞాపకార్థం బాబా పాదుకలను ఆ వేప చెట్టు కింద ప్రతిష్టాపన చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వారికి రావడం, అందరూ అంగీకరించడం జరిగిపోయింది. పాదుకలను రాతితో చెక్కించాలని నిర్ణయించుకొని ఈ విషయాన్ని బొంబాయికి తిరిగి వెళ్ళిపోయిన డాక్టర్ రామారావు కొఠారే గారికి తెలియపరిచారు. డాక్టర్ గారు వెంటనే సిరిడీ వచ్చి పాదుకల నమూనాను తయారు చేయించి ఖండోబా దేవాలయంలో ఉంటున్న ఉపాసిని మహారాజు వద్దకు సలహా నిమిత్తం తీసుకుని వెళ్లారు. ఉపాసిని మహారాజు గారు పాదుకల నమూనాను చూసి,
నమూనా చాలా బాగుందయ్యా, పెద్ద మార్పులేమీ అవసరం లేదు గాని కొన్ని చేర్పులు మాత్రం అవసరమని తోస్తుంది.
ఉపాసిని మహారాజ్, ఈ రామారావు విషయంలో మీరేమీ సందేహించనక్కర్లేదు. మీరేది చెబితే అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి.
చాలా సంతోషం నాయన. ఇక్కడ పద్మము, చక్రము, శంఖము, ఈ మూడు చేర్చండి.
ఓహోహోహో, అద్భుతంగా ఉంటుంది బాబా, అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా చేరుస్తాను.
దీనికి తోడుగా బాబా యొక్క యోగ శక్తిని, వేప చెట్టు గొప్పతనాన్ని తెలుపుటకు ఒక శ్లోకాన్ని కూడా చెక్కించితే బాగుంటుంది.
అద్భుతంగా ఉంటుంది బాబా, అద్భుతంగా ఉంటుంది, నిరభ్యంతరంగా చెక్కిస్తాను. బాబా, ఆ శ్లోకం కూడా చెప్పండి, రాసుకుంటాను.
రాసుకోండి. సదా నింబ వృక్షస్య మూలాది వాసాత్.
మూలాది వాసాత్.
సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం.
తిక్తమప్య ప్రియంతం.
తరుం కల్ప వృక్షాధికం సాధయంతం.
వృక్షాధికం సాధయంతం.
నమామీశ్వరం సద్గురుం సాయినాథం.
డాక్టర్ రామారావు కొఠారే పాదుకలను బొంబాయిలో చేయించి అతని కాంపౌండర్ ద్వారా పంపించడం జరిగింది. 1912 శుభప్రదమైన శ్రావణ పౌర్ణమి నాడు సాయిబాబా ఆ పాదుకలను తాకి అవి భగవంతుని పాదుకలని, వేప చెట్టు మూలమున ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞ ప్రకారం అనుకున్న శుభకార్యం జరిగిపోయింది. 1912 పాదుకల ప్రతిష్టాపన జరుగునప్పుడు భాయి కృష్ణజీ అక్కల్కోటకు వెళుతూ మార్గమధ్యంలో దిగి అక్కల్కోట గ్రామానికి వెళ్ళడానికి అనుమతి కోసం బాబా దర్శనం చేసుకున్నాడు. అప్పుడు బాబా, అక్కల్కోటలో ఏమున్నది, అక్కడికెందుకు పోవడం, అక్కడ ఉండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, వారు నేనే అన్నారు. సిరిడీ ఉత్సవాలలో కుస్తీ పోటీలు ఒక ప్రత్యేకత. ఈ కుస్తీ క్రీడలో బాగా ఆరితేరినవాడు ముహీద్దీన్ తంబోళి. కానీ బాబా తంబోళి చేతిలో ఓడిపోయారు. దాంతో బాబా పూర్తిగా విరక్తి చెందారు. ఆయన కట్టు తీరు, పద్ధతులు అన్నీ మారిపోయాయి. లంగోటీ బిగించుకొని, పొడుగాటి చొక్కా వేసుకుని, తలపైన గుడ్డను జడవలే చుట్టి ఎడమ చెవిపై నుండి వ్రేలాడే విధంగా వేసుకునేవారు. తన సంపూర్ణ వైరాగ్యానికి ఇది కేవలం ఒక మిషగా, తంబోళీని ఒక నిమిత్తమాత్రుడుగా ఎంచుకున్నారేమో. బాబాకి రెండు వస్తువులంటే చాలా ప్రాణం. ఒకటి పువ్వులు, రెండు దీపాలు. ఒకరోజు మసీదును దీపాలతో అలంకరించాలి అనుకున్నాడు. ప్రమిదల్లోకి నూనె కోసమని నూనె వర్తకుల దగ్గరికి రోజూ వెళుతున్నట్టే వెళ్ళాడు. నూనె వర్తకులందరూ ఆ రోజు ఏమనుకున్నారో ఏమిటో మరి, వారి ప్రవర్తనలో గొప్ప మార్పును చూడగలిగాడు బాబా. ఒక వర్తకుడి దగ్గరకు వెళ్ళి,
బాపూ కొంచెం నూనె.
నూనె ఫకీర్ బాబా, నీ చేత అడిగించుకోకుండానే ఇద్దామనుకున్నాను. ఏది, నా దుకాణంలో నూనె లేదు.
అల్లా మాలిక్,
అమ్మయ్యా వదిలిపెట్టాడు, ఏం పని లేకపోతే సరే.
సేట్జీ,
నాకు తెలుసు ఫకీర్ బాబా నువ్వు వస్తావని. నేను నూనె కోసమే ఎదురు చూస్తున్నాను, సరుకు రావాలి. ఫకీర్ బాబా రాగానే తెచ్చిస్తాను. కొట్లో నూనె నిండుకుంది. ఏంటో, అసలే చిరాగ్గా ఉన్నాను, ఆటే విసిగించక వెళ్ళు.
అల్లా మాలిక్,
నిన్ను ఎంత మెత్తగా వదిలించుకోవాలో నాకు తెలుసయ్యా ఫకీర్ బాబా.
వ్యాపారి, ఈరోజు మసీదులో.
అవును, మసీదును దీపాలతో అలంకరించాలి, నూనె చాలా అవసరం. దీపాలు వెలిగించకపోతే మసీదంతా చీకటైపోతుందే అని నాకు బాధగానే ఉంది.
పర్వాలేదు షావుకారు.
నా దగ్గర అని వేషాలు
విన్నారుగా, నూనె వర్తకులు ఎంతగా మాటలు నేర్చారో. పాపం బాబా చివరగా మరో వర్తకుని దగ్గరకు వెళ్ళి,
ఊళ్ళో ఎక్కడా నూనె చుక్క దొరకడం లేదు, పాపం మీరు మాత్రం ఏం చేస్తారు?
అయ్యా బాబోయ్, ఎంత సులువుగా తీరిపోయింది, నా నోటికి పందెప్పింది. లేకపోతే నాలుగు దులిపేసేవాణ్ణి. ఎవరా, వచ్చేసేయండి, పగిరి బాబా వెళ్ళిపోయాడు, వచ్చేసేయండి.
రోజు నూనె దీపాలతో వెలిగిపోతుందమ్మ సీదు, ఈరోజు దీపాలు లేక చీకటి కమ్ముకొని బోసిపోయినట్టుగా ఉంటుంది కదా. అప్పుడు ఈ ఫకీర్ బాబా ముఖం ఒకసారి చూసి ఆనందించాలని ఉంది నాకు.
అనుకున్న ప్రకారం ఆ రాత్రే నూనె వ్యాపారస్తులందరూ కలిసి మసీదుకు కాస్త దూరంలో బాబాకు ఏమాత్రం కనబడకుండా బాబా మసీదులు చేసే వ్యవహారం అంతా తమకు కనిపించేలాగా చాటుగా పొంచి బాబా దీనావస్థను చూడడం మొదలుపెట్టారు.
అమ్మో అమ్మో అమ్మో, మసీదు చుట్టూ ప్రమేదులు, అరే వాటిలో ఒత్తులు కూడా పెట్టేశాడు ఫకీర్ బాబా.
ఏం లాభం, నూనె లేదుగా, నూనె అంటే మజాక.
అదేమిటి, ఆ తమ్మిరీలు డొక్కు తీశాడు, ఆ డొక్కునేం చేస్తాడు?
అరే ఆ డొక్కులో నీళ్లు పోశాడేమిటి?
ఆ నీళ్లే తాగేశాడు.
అదిగో మళ్ళీ ఆ డొక్కు నిండా నీళ్లు తీశాడు.
అరే ఆ నీళ్లు ప్రమిదల్లో పోస్తున్నాడేమిటి? పైగా ఒత్తులు కూడా వెలిగిస్తున్నాడు.
వెలిగించగానే అయిపోయిందా ఏమిటి, మహా అంటే రెండు మూడు క్షణాలు వెలుగుతాయి, ఆ తర్వాత ఆరిపోక తప్పదు.
ఒక్కటి ఆరిపోకుండా దీపాలన్నీ దివ్యంగా వెలుగుతూనే ఉన్నాయి.
బాబా మనకు బాగా బుద్ధి చెప్పాడు.
అవును, మన అహంకారమే దీనికంతటికీ కారణం. వెంటనే వెళ్ళి బాబా కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుందాం, లేకపోతే మనకు పుట్టగతులుండవు. మమ్మల్ని క్షమించండి బాబా.
మాకు బుద్ధి వచ్చింది బాబా,
తెలిసి తెలిసి మీకు ద్రోహం చేశాం బాబా.
మమ్మల్ని మన్నించండి బాబా,
మమ్మల్ని మన్నించండి బాబా,
మమ్మల్ని మన్నించండి బాబా.
లేవండి, ఇక ముందైనా సత్య మార్గంలో నడవండి. అల్లా మాలిక్.
మనకు తెలిసినంత వరకు గురువులనేవారు రెండు రకాలు, గురువులు సద్గురువులు. ఈ రెండు వర్గాల వారు కాక మరో వర్గం వారు కూడా వెలుగులోకి వచ్చారు. ఎవరో తెలుసా మీకు? కపట గురువులు. ఈ కపట గురువు గారి పేరు జవహర్ అలీ. ఇతను ఒక ఫకీర్. అహ్మద్నగర్ నుండి తన శిష్య బృందంతో రహతా రావడం జరిగింది. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులు నిల్చొని ప్రార్థించుకునే గోడనే ఈద్గా అంటారు. వీరభద్ర మందిరానికి దగ్గరలో ఈ ఈద్గా గోడ నిర్మాణానికి పూనుకున్నాడు జవహర్ అలీ. ఈ నిర్మాణ విషయంలో అక్కడి ప్రజలకు ఇతనికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఘర్షణ పడి జవహర్ అలీ రహతా విడిచి సిరిడీ వచ్చేశాడు. సిరిడీలో బాబాతో పాటు మసీదులోనే మకాం పెట్టాడు. బాబా తన శిష్యుడు అని చెప్పుకునే స్థితికి ఎదిగిపోయాడు. ఈ వార్త విని సిరిడీ ప్రజలు చెలించిపోయారు. కానీ బాబాలో మాత్రం ఏ చలనమూ లేదు. పైగా శిష్యుడిగానే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సిరిడీకి రహతాకు మధ్య రాకపోకలు ఎక్కువగా ఉన్నా బాబా మాత్రం ఎక్కువ కాలం రహతాలో ఉండిపోవడం సిరిడీ ప్రజలకు కొంత ఇబ్బందిగానే ఉంది. ఎట్లాగైనా సరే బాబాను సిరిడీకి తీసుకురావాలని రహతా వెళ్లారు కొంతమంది. అక్కడ ఈద్గా వద్ద బాబా ఒంటరిగా నిలబడి ఉండడం చూసి,
బాబా ఏమిటిది ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా చూస్తుంటే మాకెంత బాధగా ఉందో తెలుసా?
నాకు మాత్రం మిమ్మల్ని అందరినీ వదిలి ఇక్కడ ఉండడం ఇష్టమా? నా మాట వినండి, జవహర్ అలీ ముక్కోపి, చెడ్డవాడు కనుక ఆ ఫకీరు ఇక్కడికి వచ్చే లోపల తిరిగి మీరు షిరిడీ వెళ్ళిపోవడం చాలా మంచిది.
ఎవరు మీరంతా?
మా బాబా మాకు కావాలి.
బాబాను చూశారు, సంతోషించారు, ఇక మర్యాదగా తిరిగి వెళ్ళండి. అంతేగాని మీ బాబా మా బాబా అని అతిగా మాట్లాడకండి. బాబా ఎవరనుకుంటున్నారు? నా శిష్యుడు. గురువు యొక్క ఆజ్ఞను శిరసా వహించవలసిన బాధ్యత అతనికి
ఉంది. గురువాక్యం లేనిది శిష్యుడు ఒక్క అడుగైనా ముందుకు వెయ్యడానికి వీల్లేదు.
సబాష్, విన్నారుగా? ఇక మీరు వెళ్ళండి.
మా ప్రాణాలు తీసినా సరే బాబాను తీసుకెళ్లకుండా ఇక్కడ నుండి కదిలేదు లేదు.
మా బాబా మా సిరిడీలోనే ఉండాలి.
అవును, మా సిరిడీలోనే ఉండాలి.
బాబా మీరైనా చెప్పండి,
సిరిడీ వెళ్ళిపోతారని చెప్పండి బాబా,
చెప్పండి బాబా.
ఆగండి ఆగండి, ఆవేశపడకండి. మీ ఆవేదన నాకు అర్థమైంది. బాబా అంటే మీకెంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే మీతో తమాషాగా ప్రవర్తించాను. అంతే, సరే గురు శిష్యులిద్దరం కలిసి సిరిడి వస్తున్నాం. సంతోషమేగా. పదండి పదండి.
మొత్తానికి గురు శిష్యులిద్దరూ సిరిడి చేరుకున్నారు. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి, వీరిరువురు దేవీదాసను యోగిని గురువుగా భావించేవారు. ఆయన షిరిడీ మారుతి దేవాలయంలో ఉండేవారు. ఒకసారి జవహరలీని దేవీదాస్ వద్దకు తీసుకుని వచ్చారు. జవహరలీ దేవీదాసుల మధ్య ఓ చిన్న రకం వాదన జరిగింది. ఈ వాదనలో జవహరలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ వదిలి బిజాపూర్ పారిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జవహరలీ బిజాపూర్ నుండి షిరిడీ వచ్చి బాబా పాదాలపై పడి తన కపట బుద్ధికి తానే పశ్చాత్తాపడ్డాడు. కరుణాసముద్రుడైన బాబా జవహరలీని కనికరించాడే గాని లేశమాత్రం కూడా గౌరవపరచలేదు. గురువును శిష్యుడు ఏ విధంగా సేవించాలో, అహంకార మమకారాలను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఏ విధంగా పొందాలో నిరూపించడం కోసమే ఈ కథ. షిరిడీలో శ్రీరామనవమి పెద్ద పండుగ. ఈ పండుగ వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. గోపాలరావు గుండు అనే అతను కోపరగాంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు. కొంతకాలానికి బాబా ఆశీర్వాదంతో అతనికి పుత్రసంతానం కలిగింది. గోపాలరావు గుండు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని షిరిడీలో ఒక ఉరుసు ఉత్సవాన్ని జరిపితే బాగుంటుందని ఆలోచించి చివరకు బాబా అనుమతిని ఆశీర్వాదాన్ని కూడా సంపాదించాడు. బాబా ఈ ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామ నవమి నాడు జరుపుకోమని ఆజ్ఞాపించడం హిందూ మహమ్మదీయుల సమైక్యత భావంగా భావించారు షిరిడీ ప్రజలు. ఉత్సవం కొరకు ఒక జెండా తన మిత్రుడైన దామో అన్న చేయించాలని, మరొక నగిషీ జెండా నిమోంకర్ తేవాలని ఇద్దరినీ పురమాయించాడు గోపాలరావు. ఈ రెండు జెండాలను మసీదు రెండు మూలల్లోనూ నిలబెడతారు. ఈ ఆనవాయితీ ఈనాటికీ ఉంది. ఈ మసీదునే మనం ద్వారకామాయి అని పిలుస్తున్నాం. సుమారు 5 ఏండ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది. దీని పేరు చందనోత్సవం. పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రి మహమ్మదీయుల చేత చందనోత్సవం ఎటువంటి అరమరికలు లేకుండా జయప్రదంగా జరిగిపోయేవి. ఈ చందనోత్సవం వేడుక చూడముచ్చటగా ఉంటుంది. ఒక వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్దను పెట్టి ఆ పళ్ళ్యాన్ని తలమీద పెట్టుకొని సాంబ్రాణి ధూపాలతో బాజా భజంత్రీలతో ఉత్సవాన్ని ఊరేగిస్తూ వస్తారు. మసీదులోకి వచ్చిన తర్వాత ఆ వెండి పళ్ళెల్లో ఉన్న చందనాన్ని మసీదు గూటిలోనూ గోడలపైన చేతులతో అద్దడం జరుగుతుంది. ఇది చందనోత్సవం హడావుడి. ఈ విధంగా 1897లో ప్రారంభమైన ఈ పండుగ 1911 వరకు నిరాఘాటంగా జరిగిపోయింది. 1912లో జరిగిన శ్రీరామ నవమిలో కొన్ని మార్పులు జరిగాయి. ఉత్సవాన్ని చూడడానికి షిరిడీకొచ్చిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ దీక్షిత్వాడ వసారాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో పూజాపళ్ళెంతో అదే దారిన మసీదుకు పోతున్న కాకా మహాజన్ ని పిలిచారు జోగేశ్వర భీష్మ గారు.
కాకా మహాజన్ గారు,
అయ్యా, నమస్కారం. నమస్కారం జోగేశ్వర భీష్మ గారు, ఎప్పుడు వచ్చారు?
నిన్న రోజు ఉదయమే వచ్చాను. మీరేదో హడావిడిలో ఉన్నట్టున్నారు. హారతి పళ్ళెంతో బయలుదేరారు, మసీదు కనుకుంటాను.
అవునండి, మసీదుకే.
ఏం లేదు, ఈ శ్రీరామనవమి సందర్భంలో రామజన్మోత్సవం కూడా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన. దీనికి మీరేమంటారు?
ఓహోహోహో, బ్రహ్మాండంగా ఉంటుందండి. కానీ ఒక్కటే ధర్మ సందేహం.
ఏమిటో అది?
అసలే హరిదాసుల కొరత కదా. ఇంత తక్కువ వ్యవధిలో మనకు భగవత్ సంకీర్తన చెయ్యడానికి హరిదాసు దొరకటం కష్టమేమో ఆలోచించండి.
అయ్యా, ఈ సమస్య నాకు వదిలేయండి. అయ్యా, నా దగ్గర రామాఖ్యమును శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉంది. సంకీర్తన చేయడానికి ఈ జోగేశ్వర భీష్మ సిద్ధంగా ఉన్నాడు.
ఓహోహో, బ్రహ్మాండం భలేగా ఉందండి. హార్మోనియం వాయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
శభాష్ ఇంకే సొంటి గుండ ప్రసాదం చేయడానికి మన రాధాకృష్ణమాయ్య గారు ఉండనే ఉన్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే. ఏమిటి ఆలోచిస్తున్నారు?
కానీ భీష్మ గారు, ఈ విషయంలో బాబా అనుమతిని పొందడం చాలా అవసరమని నా అభిప్రాయం.
భలేవారే, వారి అనుమతి లేకుండానా?
సమస్యను పరిష్కరించడం, బాబా అనుమతిని సంపాదించడం కూడా జరిగిపోయింది. శ్రీరామ జయంతి ఉత్సవం ప్రారంభమైంది. ఉత్సవానికి అలంకరణగా ఉంటుందని తన ఇంట్లో ఉన్న ఉయ్యాలను చక్కగా అలంకరించి ఇచ్చింది రాధాకృష్ణమాయి. మసీదును గొప్పగా అలంకరించారు. ఊయలను బాబా ఆసనం ముందు వేలాడగట్టారు. ఇంతలో బాబా లెండీ తోట నుంచి మసీదుకు వచ్చి ఏర్పాట్లన్నీ చూసి,
మహాజన్
వస్తున్నాను బాబా. రామజన్మోత్సవం వద్దంటారో ఏమిటో. ఏమిటి బాబా?
ఏమిటిదంతా ఊయల కట్టారెందుకు?
బాబా శ్రీరామనవమి ఉత్సవం కదా, అందుకని ఊయల కట్టడం జరిగింది.
ఓహో బాగుంది, ఇదిగో
బాబా. ఇదేమిటి బాబా? ఈ పూలమాలను నా మెడలో వేశారేమిటి బాబా?
ఇవి నింబారు గూటిలోని పూలమాలలు, ఆ భగవంతుని నిర్గుణ స్వరూపాన్ని సూచించే పూలమాలలు. ఒకటి నీకు, ఈ రెండవది తీసుకెళ్లి భీష్ముల వారికి ఇవ్వు. హరికథను ప్రారంభించమను.
అట్లాగే బాబా.
శభాష్ బోలో శ్రీరామచంద్రమూర్తికి.
హరికథ బ్రహ్మాండంగా ముగిసింది. ఆ తర్వాత సంతోషంతో కేరింతలు కొడుతూ ఒకరి మీద ఒకరు గులాలు జల్లుకుంటూ ప్రజలు ఉత్సాహంగా వేడుకలు చేసుకోవడం మొదలుపెట్టారు.
ఏమిటది ఒళ్ళు తెలియకుండా ఏమిటి ఆటలు? మీ ఆటలు పాటలు అన్నీ ఆపేయండి, ఆపేయండి.
అయ్యా బాబా అలా అరిచారెందుకు?
అది అరుపు కాదయ్యా, కోపం కోపం.
కోపమా?
అవును. ఏమండి పంతులు గారు అంతేనంటారా?
ఏవైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించే ముందు బాబాగారి కోపం రావటం తిట్టడం మామూలే. ఆ మాటకొస్తే కోపం రావాలి కూడాను.
అదేమిటి?
ఎందుకంటారు?
ఎందుకంటే శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాన్ని అరిషడ్వర్గాలను చంపడం కోసం శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ఆగ్రహించడం సహజమే కదా.
నిజమే మరి.
అది అదిగో రాధాకృష్ణమాయి గారు ఎందుకో హడావుడిగా వస్తున్నారు.
కాకా కాకా నెమ్మదిగా వెళ్ళి ఆ ఉయ్యాల్ని తీసుకొచ్చేస్తే మంచిది, లేకపోతే బాబాగారు ఆ కోపంలో దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా విరిచేస్తారు.
నిజమే మయి, నెమ్మదిగా వెళ్ళి తీసుకొస్తాను.
మహాజన్ ఏం చేస్తున్నావు?
ఉయ్యాల విప్పుతున్నాను బాబా.
ఎందుకు విప్పడం? ఉండని.
అట్లాగే బాబా.
కాకా హారతి అయిపోయింది కాబట్టి ముందుగా వెళ్ళి ఊయల తీసుకొచ్చేస్తే మంచిది.
అది
వెళ్ళు కాకా.
ఇదిగో వెళ్తున్నాను.
కాకా ఏం చేస్తున్నావు?
ఈ ఊయల
ఉండని, దాని అవసరం ఇంకా ఉందేమో.
అట్లాగే బాబా. అమ్మా రాధాకృష్ణమాయి విన్నావుగా బాబాగారు చెప్పింది?
అవును కాకా, రేపటి రోజే కదా గోపాల కాలోత్సవం. ఉత్సవం అయిన తర్వాత కదా ఊయల విప్పడం జరుగుతుంది, అంతవరకు ఊయల ఉండవలసిందేగా.
అవునవును, నిజమేమాయి, నాకు తట్టనేలేదు, మనమే తొందరపడ్డాం.
బాబా చావిడిలో పడుకున్న సమయం చూసి మసీదు నేలను చక్కటి రాళ్లతో తాపడం చేయడం పూర్తి చేశారు. ఇప్పుడు బాబా గోనిగుడ్డపై కూర్చోవడం మానేసి చిన్న పరుపు మీద కూర్చుంటున్నారు. మసీదు ముందున్న స్థలం చాలా చిన్నదిగా ఉండేది. దీనిని విశాలం చేసి పైకప్పు వేయించాడు కాకాసాహెబ్ దీక్షిత్. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి ఇనుప స్తంభాలను నాటించారు. మరుసటి రోజు చావడి నుండి మసీదుకు వచ్చిన బాబా మార్పులన్నీ చూసి,
ఏమిటి స్తంభాలు తీసేయండి తీసేయండి. తాత్యా
బాబా,
ఈ స్తంభాలన్నీ ఏమిటి అడ్డుగా తీసేయండి తీసేయండి.
బాబా ఈ తాత్యా మాట వినండి బాబా. బాబా ఆ స్తంభాన్ని పెకిలించకండి బాబా, నా మాట వినండి బాబా. బాబా తాత్యా బాబా తలపాగా లాగేస్తున్నారు బాబా. అయ్యో అయ్యో, నా తలపాగా తగలబెట్టి గోతిలో పారేశారంటి బాబా. బాబా బాబా.
బాబా శాంతమూర్తి కావడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ఒక దుకాణదారిని పిలిపించి నగిషీ జరీపాగా ఒకటి కొని తాత్యాని సమీపిస్తూ,
తాత్యా
బాబా
భయం లేదు, ఈ జరీపాగా నీకోసమే, నీ తలకు నేనే స్వయంగా చుట్టాలి.
బాబా
బాబా స్వయంగా తాత్యాకు తలపాగా చుట్టడం అక్కడి వారిని అందరినీ ఆశ్చర్యపరిచింది. షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరిన వారు. అందులో ఒకటి ధౌతి, రెండవది ఖండయోగం. ఎందుకంటే ఈ రెండింటికి సిరిడీ ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. ధౌతి అనేది ఒక యోగ ప్రక్రియ. మూడు అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి అరగంట సేపు కడుపులో ఉంచి ఆ గుడ్డ కడుపులోని భాగాలను శుభ్రపరిచిన తర్వాత బయటకు తీయడం జరుగుతుంది. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టమైనది, అసాధారణమైనది. ఇకపోతే రెండవది ఖండయోగం. దీని పద్ధతి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శరీర అవయవాలన్నింటినీ విడివిడిగా వేరువేరు స్థలాల్లో విడిచిపెట్టి మళ్లీ వాటిని యథాస్థానాల్లో అమర్చడం. ఒకరోజు రాత్రి మసీదు ఆవరణలో బాబా అవయవాలన్నీ వేరువేరు స్థానాల్లో పడి ఉండడం ఒక భక్తుడు గమనించి భయపడిపోయి బాబాను ఎవరో ఖూనీ చేసి ఉంటారని భావించాడు. వెంటనే వెళ్ళి ఆ ఊరి మునసభకు ఫిర్యాదు చేయడానికి పరుగుదీశాడు. కానీ వెంటనే ఆగి ఆలోచించాడు. ముందుగా ఇదంతా చూసిన తననే అనుమానించి పట్టుకుంటారేమో అనుకుని వెంటనే వెనక్కి తగ్గి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు పొద్దున్నే మసీదుకి వెళ్ళాడు. అక్కడ ఏ హడావిడి కనిపించలేదు. సరికదా బాబా యథావిధిగా కూర్చొని కబుర్లు చెప్తున్నారు. ఇతను అయోమయ స్థితిలో పడ్డాడు. బాబా చిరునవ్వుతో, రాత్రి చూసి భయపడ్డావా అన్నారు. అది 1910 ఘనత్రయోదశి. ధుని బాగా మండుతోంది. ఏదో దృష్టిలో ఉన్న బాబా ఉన్నట్టుండి తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. చెయ్యి బాగా కాలిపోయింది. వెంటనే నౌకర్ మాధవుడు చూసి,
శ్యామా అయ్యో, బాబా చెయ్యి దుని మంటలో పెట్టేశారు.
దేవా, బాబాను దూరంగా లాగేద్దాం, పదండి. పడ్డండి బా, నడుం పట్టుకొని బలంగా లాగండి.
దేవా, ఏమిటిది? చిచిచి, మేమెంత మూర్ఖులు, దగ్గరగా ఉండి కూడా నిన్ను కనిపెట్టి ఉండలేకపోయాం. మాధవా, ముందా చేతికి ఏదైనా.
కంగారు పడవద్దు, నా చెయ్యి కాలిపోయింది అన్న బాధ నాకు లేదు.
అదేంటి బాబా, చెయ్యి చూడండి ఎట్లా కమిలిపోయిందో. దేవా, మీకు బాధ కాలేదా?
లేదు శ్యామా, నా మనసు ఎంతో ఆనందంగా ఉంది అన్నా మాలిక్. చెయ్యి కాలితే కాలింది, కానీ ఒక పసిబిడ్డను రక్షించగలిగాను.
ఏమిటి పసిబిడ్డ? ఇక్కడెవరు పసిపాపలు లేరు కదా దేవా.
అవును బాబా.
ఇక్కడ కాదు, ఇక్కడికి చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలుమిని ఊదుతూ కూర్చుంది. ఇంతలో ఆమెను ఆమె భర్త పిలిచాడు. తన ఒడిలోని బిడ్డ సంగతి మర్చిపోయి ఆమె తొందరగా లేచింది.
బాబా,
ఒడిలో ఉన్న బిడ్డ మండుతున్న కొలుమిలో పడి
బాబా
వెంటనే నా చేతిని కొలుమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించగలిగా.
దేవా, మీరు నిజంగా కరుణామయులు. మాధవా, బాబాగారిని కనిపెట్టుండు, నేను ఇప్పుడే వస్తాను.
బాబా చెయ్యి కాలిన సంగతి వెంటనే నానాసాహెబ్ చాందోర్కర్కు తెలియజేశాడు శ్యామ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాకు చికిత్స చేయడం కోసం బొంబాయి నుండి డాక్టర్ పరమానందని వెంట పెట్టుకుని షిరిడీ వచ్చాడు నానాసాహెబ్.
బాబా, బాబా, నేను నానాసాహెబ్ చాందోర్కర్ని, వీరు డాక్టర్ పరమానంద్ గారు. ఒకసారి మీ చేతిని వారికి చూపెట్టండి బాబా.
ఎందుకు? నా చేతి వల్ల నాకే బాధ లేదు, నాకే మందులు అవసరం లేదు.
నా తృప్తి కోసం నన్ను ఒక్కసారి చూడనివ్వండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా.
చెప్పానుగా, నాకే మాత్రం బాధ లేదని. అయినా అల్లాయే నా వైద్యుడు, అల్లా మాలే.
బాబా చేతి గాయానికి సేవ చేసే అదృష్టం ఒక కుష్ఠురోగి భాగోజీకి కలిగింది. బాబా సహవాసం సంపూర్ణంగా అనుభవించిన అదృష్టశాలి భాగోజీ సింధియా. అమరావతిలో ఉండే దాదాసాహెబ్ ఖాపురడే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీకొచ్చి కొన్ని రోజులు షిరిడీలోనే ఉండిపోయింది. ఒకనాడు దురదృష్టవశాత్తు పిల్లవాడికి తీవ్ర జ్వరం వచ్చింది. అది ప్లేగు జ్వరం అని తెలియగానే ఆ తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే బాబా అనుమతి తీసుకుని వాళ్ళ ఊరు అమరావతి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది. బూటీవాడా దగ్గరికి వస్తున్న బాబాను చూసిన ఆ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి,
బాబా, బాబా, నా బాబు ప్లేగుతో పడున్నాడు, నాకు చాలా భయంగా ఉంది బాబా, మీరు అనుమతిస్తే నేను నా బిడ్డతో అమరావతి వెళ్ళిపోతాను, దయ తలచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా, వేడుకుంటున్నాను.
అమ్మా, ఏడవకు, ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉంది,
కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమవుతుంది.
బాబా, నీ మాట నాకు అర్థం కావడం లేదు.
ఇటు చూడు
బాబా. అదేమిటి నీ చంకలో ప్లేగు పొక్కులు? ఒకటి కాదు, నాలుగు పొక్కులు. బాబా, నీకు బాధగా లేదు?
నా భక్తుల కొరకు నేను బాధ భరించక తప్పదు. చూస్తున్నావుగా, వారి కష్టాలన్నీ నావి. అమ్మా, మాయి, నీ బిడ్డకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా. నీవు నిశ్చింతగా ఉండు. ఏ మాత్రానికే భయపడి నీవు షిరిడీ విడిచి అమరావతి పోనవసరం లేదు.
భక్తుల వద్ద నుండి ఎటువంటి ప్రత్యుపకారం కోరకుండానే భక్తులను ప్రేమిస్తారు. వారి మనస్సు వెన్నెలవలే మృదువైంది, వెన్నెలవలే ఆహ్లాదకరమైంది. పండరీపురాన్ని భూలోక వైకుంఠంగా చెప్పుకుంటారు భక్తులు. అటువంటి భూలోక వైకుంఠాన్ని చూసి ఆనందించే అదృష్టం కలిగింది నానాసాహెబ్ చాందోర్కర్కి. ఎవ్వరికీ తెలియబరచకుండా షిరిడీ పోయి ముందుగా తన విఠోబాయకు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలని నిశ్చయించుకుని బయలుదేరాడు. నానా కుటుంబంతో సహా నీమ్గాం చేరేసరికి షిరిడీ మసీదులో ఓ చిన్న కలకలం రేగింది.
మహాజా, అక్కడ పండరీపుర ద్వారాలు తెరుచుకున్నాయి కనుక మనమంతా కలిసి భజన చేద్దాం.
భజన బాబా, భజన అంటే ఈ మహాల్ సాపతికి ప్రాణం. ఇంకా ఆలోచన ఎందుకు, అవశ్యం చేద్దాం. అడుగో బాబా, మన నానా కుటుంబంతో సహా వచ్చాడు.
బాబా బాబా, నాకు పండరీపురం బదిలీ అయింది.
ఓ, పండరీపురమే?
అవును మహల్ సపతి గారు. బాబా, మీ దయ వల్ల ఇన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది. మీరు కూడా నాతో రావాలి బాబా.
అవును బాబా, అక్కడే మా దగ్గరే ఉందరు గాని మీకే లోటో రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది.
మీరు మాతో ఉంటే మాకు అన్ని ఉన్నట్టే. ఏమంటారు మహల్ సపతి గారు?
నిజమే, కానీ ఇక్కడ బాబా లేకపోతే మాకు ఏమీ లేనట్టే.
నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా మహల్ సపతి గారు?
లేదు నానా. బాబాగారే పండరీపురం పోవాలి, అక్కడ ఉండాలి అన్న భావాన్ని నీకంటే ముందే అనుకోవడం జరిగిపోయింది.
అవునా బాబా?
అల్లా మాలిక్. నానా.
బాబా,
ఇదిగో ఉదయ ప్రసాదం, నీకు శుభం కలుగుతుంది.
మహాప్రసాదం బాబా.
ఇది శ్రీ సాయి సచ్చరిత్ర ఆధ్యాత్మిక ప్రచార సమితి వారి సమర్పణ.